ఈరోజు గ్రీకు నాటకాల్లోకెల్లా సుప్రసిద్ధమైంది. అంతేకాకుండా గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ట్రాజిడీ అనే ప్రక్రియకు లక్షణ నిర్దేశం చేయడానికి మూల కారణమైంది ఆయన నాటకాన్ని గురించి చెప్పుకుందాం. ఈ నాటకాన్ని తెలుగులో సుప్రసిద్ధ నాటక విమర్శకుడు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ తెలుగులోకి అనువదించడమే కాకుండా దీన్ని ప్రదర్శింపజేశారు కూడా. అదే కాకుండా ఇంకో వైశిష్ట్యం కూడా ఉంది ఈ నాటకానికి. ప్రముఖ మనోవిజ్ఞానవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ నాటకంలోని నాయకుడి పేరు మీదే ఒక అసామాన్య ప్రవృత్తికి నామకరణం కూడా చేశాడు. అలా అతను ఎందుకు చేశాడో ఈ నాటక కథ వింటే మనకు తెలుస్తుంది. ఇంతకు ఈ నాటకం పేరేమిటి అంటే ఈడిపస్ రెక్స్. దీని రచయిత సోఫోక్లిస్. ఈ రచన కూడా క్రీస్తు పూర్వం జరిగిందే. ఈడిపస్ రెక్స్ అన్న రాజుగారు పాశ్చాత్య విషాద నాయకుడికి మూల విరాట్టు లాంటివాడు. ఈ నాటకంలో ప్రధాన కథ నాటకం ప్రారంభించకముందే జరిగిపోతుంది. అయితే ఉత్కంఠాభరితమైన గతం ఒక్కొక్క పొరగా కథానాయకుడికి, అదే సమయంలో పాఠకుడికి లేదా చూస్తున్న ప్రేక్షకుడికి తెలుస్తుంది కనుక ఆ క్రమంలోనే నాటకాన్ని గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. థీబ్స్ అనే దేశానికి రాజు ఈడిపస్, అతని భార్య జొకాస్తా, అతని బావమరిది, ఈ రాజ్య పాలనలో అతనికి సహకరించే వ్యక్తి క్రియాన్, రాజ్యంలో ఊరికి పెద్దలాంటివాడు, మన పురాణ కథల్లో వశిష్ఠుడిలాగా కనిపించే ఒక ఋషిలాంటివాడు టీసిరియాస్. ఈ నలుగురు ఈ నాటకంలో ప్రధాన పాత్రలు. ఇంకా కోరస్, భటులు, సేవకులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. నాటకం ప్రారంభమయ్యేసరికి దేశంలో చెలరేగుతున్న ప్లేగు వ్యాధి గురించి, దానివల్ల ప్రజలు పడుతున్న బాధల గురించి ఈడిపస్ ఆందోళన చెందుతూ ఉంటాడు. దాన్ని ఎలా అరికట్టాలో తెలియక మధన పడుతుంటాడు. ప్రజారంజకంగా పరిపాలించే రాజు కనుక అతనికి ఈ వ్యాధి ఎటువంటి వైద్యాలకు లొంగకపోవడం చాలా భయాన్ని, బాధని, ఆందోళనని కలిగిస్తుంటుంది. అప్పుడు ఇలాంటి విపత్తు జరిగినప్పుడు దానికి పరిష్కారాలు చెప్పగల మంత్రి లాంటి తన బావమరిది క్రియాన్ని పిలిచి ఈ ప్లేగు వ్యాధిని అరికట్టడం ఎలాగా, అదసలు ఎందుకు వచ్చింది దేశానికి అని అడుగుతాడు. అప్పుడు క్రియాన్ ఈ ప్లేగు వ్యాధి వ్యాప్తికి కారణం చెప్తాడు. ఈ దేశాన్ని అంటే థీబ్స్ దేశాన్ని ఇంతకుముందు పరిపాలించిన రాజు జొకాస్తా మొదటి భర్త అయిన లేయస్ని హత్య చేసిన హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆ హంతకుడు బతికి ఉన్నంతకాలం ఈ ప్లేగు మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లదు అన్న విషయాన్ని క్రియాన్ ఈడిపస్ రాజుకు చెప్తాడు. అప్పుడు ఈడిపస్కి అది ఎలా జరిగింది, తనకు ముందు ఈ దేశాన్ని పరిపాలించిన రాజు ఎలా చనిపోయాడు అనే విషయాన్ని అతను క్రియాన్ని అడుగుతాడు. దానికి క్రియాన్ చెప్తూ దేశం పొలిమేరల్లో తన అనుచరులతో రాజు లాయిస్ వెళుతుండగా బందిపోట్లు ఎదురు వచ్చి రాజును, అతని అనుచరులను చంపేశారని చెప్తాడు. అయితే ఈ సంఘటనలో ఒక్క సేవకుడు మాత్రం సజీవంగా బయటపడ్డాడు. అయితే అతను వెంటనే ఇక్కడ పని మానేసి వెళ్ళిపోయాడు. ఈ హంతకుడిని పట్టి అతనికి శిక్ష విధిస్తే తప్ప ప్లేగు వ్యాధి దేశం నుంచి వెళ్లదు అని క్రియానంటాడు. వెంటనే ఈడిపస్ అంటాడు, అతను ఎవరో ఎలాగైనా సరే కనిపెట్టండి, అతన్ని కఠినంగా శిక్షించే బాధ్యత నాది అని. కానీ అతను ఎవరో ఎవరు చెప్తారు? రాజు స్వయంగా ఒక చాటుపు వేయిస్తాడు. ఈ దుర్మార్గుడు ఎవరైనా సరే అతని ఆచూకీ తెలిపిన ప్రజలకు బహుమతిస్తానని, అతన్ని తెలిసి కూడా చెప్పని వారు, అతన్ని రక్షించడానికి ప్రయత్నించేవాళ్లు కూడా శిక్షార్హులేనని చాలా తీవ్రమైన ఆగ్రహంతో అతను ప్రకటిస్తాడు. అయితే ప్రజల్లో ఎక్కడి నుంచి అతనికి సమాధానం రాదు. అప్పుడు కోరస్ అతనికి సలహా ఇస్తుంది. గ్రీకు నాటకాల గురించి చెబుతున్నప్పుడు ఈ కోరస్ పాత్రను గురించి ఇదివరకే ప్రస్తావించుకున్నాం. కోరసు అనేక రకాల పాత్రలు నిర్వహిస్తుంది. ఒకవైపు మన నాటకాల్లో చూసుకుంటే మన నాటకాల్లో నటి, సూత్రధారి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. మధ్యలో ప్రవేశకంలో కానీ విష్కంభంలో కానీ కొన్ని పాత్రలు వచ్చి ఏవో మాట్లాడుతూ ఏవో వివరాలు ఇస్తూ ఉంటాయి, రాజుగారికి సలహాలు ఇస్తుంటాయి, కథ ఎలా జరుగుతోందన్న విషయాన్ని ఒకవైపు ప్రేక్షకులకు వివరిస్తూ ఉంటాయి. ఈ పాత్రలన్నింటినీ కూడా కోరస్ నిర్వహిస్తుంటుంది గ్రీకు నాటకాల్లో. ఈ కోరస్సు ఈడిపసికి ఇప్పుడు ఒక సలహా ఇస్తుంది. అదేమిటి అంటే, ఈ దేశంలో ఉన్న ఏకైక జ్ఞాని, ప్రవక్త అయిన అంధుడు టిరేసియాస్ని అడిగితే అతను చెప్పగలుగుతాడు ఈ రాజు హంతకుడెవరో అని. వెంటనే ఈడిపస్ టిరేసియాస్ని పిలిపిస్తాడు. ఈడిపస్ తనకు ముందు దేశాన్ని పాలించిన లేయస్ రాజును చంపిన హంతకుడు ఎవరో తన దివ్యదృష్టితో కనిపెట్టమని వృద్ధుడిని అడుగుతాడు. అతను మొదట ఈ సమాధానం తను చెప్పడానికి ఇష్టపడనని చెప్తాడు. అయితే రాజు బలవంతం చేయడంతో చాలా బాధపడతాడు టీసిరియాస్. ఎందుకంటే ఈ రాజు హంతకుడు ఎవరో చెప్పడం వల్ల లాభం లేకపోగా నష్టమే కలుగుతుంది. దానికి ఆ సమాధానం వింటే నువ్వు పశ్చాత్తాపడతావు అంటాడు. ఈడిపస్కి అర్థం కాదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకు తెలిసి కూడా చెప్పకపోతే నేను నా ప్రజల ఈ ప్లేగు వ్యాధి నుంచి ఎలా రక్షించగలను, కాపాడగలను అని అంటాడు. అప్పుడు అతను ఒకే వాక్యం చెప్తాడు, దౌ ఆర్ట్ ది మర్డరర్ ఆఫ్ ది మ్యాన్ హూజ్ మర్డరర్ దౌ పర్స్యూయెస్ట్ అని. ఎవరి హంతకుడు కోసం నువ్వైతే వెతుకుతున్నావో ఆ హంతకుడు నువ్వే అని అంటాడు. ఈ మాట వినగానే ఈడిపస్ ఉద్రిక్తుడవుతాడు. ఈ వృద్ధుడు తన భావమరిది క్రియాన్ వీళ్ళిద్దరూ కలిసి కుట్ర పన్ని తనను సింహాసనం నుంచి దింపేందుకే ఇలాంటి నింద తనపై మోపారు అని అతను అనుకోవడమే కాదు, బయటికి ఈ దూషణ కూడా చేస్తాడు. కానీ అంధుడైన టీసీరియస్ మాత్రం, నేను నాకు తెలిసిన నిజమే చెప్పాను, నేను భగవంతుడిని తప్ప ఎవరినీ నమ్మను, ఆయనే నా చేత ఈ నిజం చెప్పించాడు అంటాడు. నిజంగానే ఈ దేశపు రాజును చంపింది ఈడిపస్సేనని, అతను తనకు తాను శిక్ష విధించుకుంటే తప్ప దేశ ప్రజలను పీడిస్తున్న ప్లేగు వ్యాధి తగ్గదని అతనంటాడు. దీనితో ఆగ్రహించిన ఈడిపస్ టీసిరియాస్కు క్రియాన్కి తనంటే చాలా అసూయ అని, తన తెలివితేటలంటే ఈర్ష్య అని, అందుకే ఇద్దరూ కలిసి ఈ అర్థం లేని కథను సృష్టించారని ఆరోపిస్తాడు. అసలు తను ఎలా ఈ రాజ్యానికి రాజయ్యింది ఆ సమయంలో ఈడిపస్కు గుర్తొస్తుంది. ఈడిపస్ ఈ రాజ్యంలోకి అడుగుపెట్టేసరికి దేశమంతా క్షామంతో అట్టుడికిపోతోంది. దానికి కారణం ఒక క్షుద్ర దేవత, రకరకాల ప్రశ్నలు వేయడం, ఆమె వేసిన ఒక ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోవడం. ఆ సమయంలోనే అనుకోకుండా ఆ దేశంలోకి అడుగుపెట్టిన ఈడిపస్ ఇది చూసి ఆ క్షుద్రదేవతకు సమాధానం చెప్తాడు. ఇది అచ్చంగా ఈ సన్నివేశం చూసుకుంటే భారతంలో యక్ష ప్రశ్నలాగా, ధర్మరాజు చెప్పిన సమాధానాల్లాగా మనకి వినిపిస్తాయి. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఉదయం పూట 4 కాళ్లతోనూ, మధ్యాహ్నం పూట 2 కాళ్లతోనూ, సాయంత్రం అయ్యేసరికి 3 కాళ్లతోనే నడిచే ప్రాణి ఏది అని. ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ దేశంలో ఎవరూ సమాధానం చెప్పలేదు. అందుకే దేశంలో క్షామం కూడా పోలేదు. కానీ అప్పుడే ఆ దేశంలోకి అడుగుపెట్టిన ఈడిపస్ వెంటనే చెప్తాడు, ఆ ప్రాణి మనిషి అని. బాల్యంలో నడక రానప్పుడు దోగాడుతాడు కాబట్టి 4 కాళ్ల మీద నడుస్తాడు మనిషి. పెద్దగయ్యాక సహజంగానే 2 కాళ్ల మీద నడుస్తాడు. వృద్ధాప్యంలో కర్ర సాయం తీసుకుంటాడు కాబట్టి 3 కాళ్లతో నడుస్తాడు. ఈ సమాధానం వినగానే క్షుద్రదేవత సంతృప్తి చెంది వెళ్ళిపోతుంది. ఆమెతో పాటే క్షామము పోతుంది. అలా తమ దేశాన్ని ఆదుకున్నాడు కనుకే ఈడిపస్ని తమ రాజుగా అక్కడి ప్రజలు ఎన్నుకుంటారు. రాజ్యానికి అధిపతి కాగానే సహజంగానే, అంటే అప్పటి రివాజు ప్రకారం, సంప్రదాయం ప్రకారం, చనిపోయిన రాజుగారు లాయస్ భార్య జోకాస్తాను ఈడిపస్ వివాహం చేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ సంతానం కూడా కలుగుతుంది. కానీ ఈనాడు ఈ ప్లేగు వ్యాధి ప్రబలే వరకు ఆ రాజు లాయస్ ఎలా మరణించింది ఈడిపస్కు తెలియదు. ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు ఈడిపస్ ఈ సందర్భంలో. ఆ తర్వాత అంటాడు, తన తెలివితేటలు సామర్థ్యం చూసి ఈ వృద్ధుడికి, అంధుడైన ఈ ప్రవక్తకు, తన భావమరిది క్రియాన్కి అసూయ పుట్టి ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు అని అంటాడు. ఈ నిందకు బాధపడతాడు వృద్ధుడు టీసీరియాస్. కానీ నేను నిజం తప్ప మరొకటి చెప్పలేను అంటాడు. ఈరోజు నేను చెబుతున్నది నీకు నచ్చకపోవచ్చు, కానీ నీ తల్లిదండ్రులకు నేను చెప్పింది నిజమని తెలుస్తుంది అని ఇంకొక చాలా కీలకమైన మాట అంటాడు. ఈరోజు నీ పుట్టినరోజే కాదు, నీ అవసాన దినం కూడా అని. చివరగా వెళ్ళిపోతూ మరో పజిల్ లాంటి మాట అంటాడు, లాయస్ రాజును చంపిన అతను తన తల్లికి కొడుకు, భర్త కూడా. అతని సంతానమే అతనికి తోబుట్టువులు కూడా. చేతనైతే ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ జరగకపోతే నాకు భగవంతుడిచ్చిన దివ్యవాణిని నేను కోల్పోయినట్లే అనుకోవాల్సి ఉంటుంది. అదెప్పటికీ జరగదు. కాబట్టి నేను చెప్పిందంతా నిజం అని చెప్పి అంధుడైన టీసీరియస్ వెళ్ళిపోతాడు. ఈడిపస్కి ఈ మాటలు ఏమీ అర్థం కావు. చాలా అయోమయంలో అతను ఉండిపోతాడు. టీసీరియస్ రాజు ఈడిపస్కు అతనే ఆ దేశరాజును హత్య చేసిన వ్యక్తి అన్న విషయం చెప్పినందుకు ఈడిపస్ ఆగ్రహించి ఆ వృద్ధుడిని ఇంకా ఎప్పటికీ తన ఎదుటకు రావద్దని ఆదేశించి తరిమేస్తాడు. అప్పుడు అతనికి తను పగ తీర్చుకోవాల్సిన మరో వ్యక్తి తన భావమరిది క్రియాన్ గుర్తుకొస్తాడు. వెంటనే అతన్ని పిలిపిస్తాడు. పిలిపించాక అతన్ని అడుగుతాడు, ఈ టీసీరియాస్ అన్న ప్రవక్త, మీ రాజు చనిపోయినప్పుడు, నేను ఈ రాజ్యంలో ప్రవేశించినప్పుడు కూడా ఈ దేశంలోనే ఉన్నాడు కదా, మరి అప్పుడు రాజుగారి హంతకుడిని అతను ఎందుకు చూపించలేదు? ఇంతకాలం తర్వాత ఇప్పుడెందుకు అంటున్నాడు? అప్పుడు నా అవసరం ఉంది, కానీ ఇప్పుడు నీకే రాజ్యాకాంక్ష కలిగింది, అందువల్ల ఇప్పుడు నువ్వే అతని చేత ఈ సత్యం అని చెప్తున్నావే, దాన్ని చెప్పించావు, ఇది నిజంగా మీ ఇద్దరి కుట్రే అంటాడు. క్రియాన్ అప్పుడు ఒక మాట అంటాడు, నిజం చెప్పాలంటే రాజుగారి భావమరిదిగానే నాకు ఎక్కువ లాభాలు. బాధ్యతలు ఏమీ లేకుండా అధికారం ఉంటుంది. నేనేం తెలివి తక్కువ వాణ్ణి కాను ఈ రాజ్యభార నెత్తిన వేసుకోవడానికి. నన్ను శంకించే ముందు నిజానిజాలు దర్యాప్తు చేయి. నేను దోషిని అని తేలితే మరణశిక్షకైనా నేను సిద్ధం అంటాడు. వీళ్ళిద్దరి వాగ్వివాదం ఇలా జరుగుతుండగా ఇద్దరికీ ఎంతో ప్రియతమురాలైన రాణి జొకాస్త లోపలికొస్తుంది.